गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत् पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियाय न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात्।
పృథ్వీ గ్రహము సౌర కుటుంబంలో ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే మానవీయ చేతనత్వము, హ్యూమన్ కాన్షియస్నెస్ ఇతర గ్రహాల్లో ఎక్కడా మనకి ఈ విధంగా కనిపించదు. ఎక్కడా కనిపించి వెతికి 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 గత 100 సంవత్సరాలు బట్టి సైన్స్ వెతుకుతోంది ఇతర గ్రహాల మీద ఎక్కడైనా మానవుడి లాంటి ఇంకొక ప్రాణి ఉన్నాడా, దొరకటం లేదు. అంటే మన గ్రహమే చాలా విచిత్రమైనటువంటి గ్రహం, యునీక్ విలక్షణమైనటువంటి గ్రహం. అది విశ్వం యొక్క పరిమాణాన్ని కనుక మనం చూస్తే మన గ్రహం ఎంత, అసలు లెక్కలో కాదు, ఇసుకరేణు కూడా కాదు. అలాంటి భూమి యొక్క వాతావరణము చుట్టూరా కొన్ని మైళ్ళ వరకు విస్తరించి ఉంది. అక్కడ రకరకాల జీవాలున్నాయి, భూమి లోపల రకరకాలైనటువంటి జీవాలున్నాయి. చూడగలిగిన వాళ్ళు, చూసిన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మనలాంటి జీవిత విధానం పాటించకపోయినా ప్రాణులు జీవాలు ఉన్నాయి. ఇళ్ళు కట్టుకుని మనలాంటి సామాజిక వ్యవస్థ కలిగినటువంటి జీవాలు భూమి లోపల కూడా ఉన్నాయి. చిన్న చిన్న జంతువుల్లో కూడా మనకంటే ఎక్కువ సామాజికత కనిపిస్తుంది. చీమలు బ్రిడ్జిలు కడతాయి, అవి ఇళ్లు కట్టుకుంటాయి, కాలనీస్ నిర్మిస్తాయి, మనకంటే చాలా బాగా నిర్మిస్తాయి అవి. ఒక తేనె పట్టును చూస్తే దాని యొక్క క్లవర్ డిజైనింగ్, అద్భుతమైనటువంటి నిర్మాణాత్మకత చాలా బాగా కనిపిస్తుంది మనకి. దాని శరీర నిర్మాణంతో పోల్చి చూస్తే సైజుతో అంతది నిర్మించగలిగింది అంటే ఒక చీమ ఓ బ్రిడ్జ్ కట్టింది. మనకేముంటుంది ఇంత కనిపించవచ్చు, కానీ చీమ యొక్క శరీర పరిమాణంతో చూస్తే అది చాలా అద్భుతమైన నిర్మాణం. ఇచ్చేంటే దానికి యంత్రాలు లేవు, మెషిన్లు లేవు, ఏమీ లేవు. ఇలాంటి అనేక జీవకోటులలో మానవుడు ఒకడు. అంటే మనం ఎంత హీనమైన తుచ్చమైన అనవసరమైనటువంటి బతుకులో మనకు అర్థమవుతాయి. ఇక్కడ విశ్వ ప్రణాళికలో మనం చూసుకుంటే ముందు అదే అర్థం చేసుకోండి. మంది మనం తిట్టుకోవటంలే, మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అద్భుతమైనటువంటి వ్యక్తులు అనుకుంటామేమో, ఎందుకు పనికిరాని అతి హేయమైన తుచ్చమైన. ఒక్కసారి ప్రకృతి ఒక గాలి అలా వేస్తే ఎగిరిపోతాం, వర్షం కురిస్తే కొట్టుకుపోతాం, కాస్త ఎండలు పెరిగాయి అంతే ఫినిష్. ఇలాంటి మానవుడు యోగిగా మారితే ఈ సంపూర్ణ విశ్వాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. అది భారతీయత ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి హెరిటేజ్. ప్రస్తుతం మనకున్నటువంటి శక్తితో, ప్రస్తుతం మనకున్నటువంటి సామర్థ్యంతో మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? కానీ ఇదే వ్యక్తి యోగిగా మారగలిగితే పృథ్వీ గ్రహాన్నే కాదు ఈ సంపూర్ణ విశ్వాన్ని కూడా మార్చగలడు. అది మనకి అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి అది ప్రశ్న. ఇది అర్థమవుతే, అర్థం కాకపోతే వేరే విషయం. అర్థం కాని వాళ్ళతో మనం మాట్లాడక్కర్లేదు, చర్చించక్కర్లేదు. కానీ ఈ విషయం మనకి స్పష్టమైన అవగాహన వచ్చాక మన కాలం దేనికి వినియోగించాలి? దేనికి వినియోగిస్తున్నాం మనం? ఓ ఇంజనీర్ అవటానికో, డాక్టర్ అవటానికో. అయ్యి ఏం చేస్తావు? ఓ ప్రెసిడెంట్ అవుతావు. అయ్యి ఏం చేస్తావు? ఓ రాజు అవుతావు. అయ్యి ఏం చేస్తావు? ఆ బతుకులు ఎందుకు పనికిరావు అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటంటే, కాలచక్ర గమనములో మనకి తెలిసినటువంటి హిస్టరీలో, మనకి తెలిసినటువంటి ఇతిహాసంలో అనేక మంది కోటీశ్వరులు, అనేక మంది రారాజులు, అనేక మంది అవతారమూర్తులు వచ్చారు, కలిసిపోయారు, వచ్చారు, కలిసిపోయారు. ఏది వాళ్ళు మనకున్న కాలం ఎంత? 25 ఓ 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ విషయం మీద అసలు స్పష్టమైన అవగాహన రాదు. ఏదో జపాలు చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, అది వేరే విషయం. హిందువులుగా పుట్టాం కనుక మిగతా వాళ్ళకంటే కాస్త ఎడం చేత్తో పట్టుకోవాలా, కుడి చేత్తో పట్టుకోవాలా? ఎడం చేత్తో ఎవడైనా ఆరతిస్తే ముక్కు మీద వేలు పెట్టుకుంటాం, ఎడం చేత్తో ఎవడైనా రాస్తే మాత్రం మనకి బాధ లేదు. ఇంచేతంటే ఎడం చేత్తో రాస్తూ ఉంటే పర్వాలే, ఎడం చేత్తో ఆరతిస్తే మాత్రం దేవుడికి కోపం వస్తుంది. ఇవి ఇలాంటి భావాలు, అర్థం పర్థం లేనటువంటి భావాలు కొన్ని హిందువులుగా పుట్టడం వల్ల ఉంటూ ఉంటాయి. కొన్ని మంచివి కూడా ఉన్నాయి, కానీ కర్మకాండల వరకే మనము పరిమితం అవుతున్నాం. దాని వెనకాతలున్నటువంటి అంతరార్థం మనకి తెలియటం లేదు. 30 ఏళ్ళు వచ్చాక మెల్లిమెల్లిగా విషయం అర్థం అవటం మొదలెడుతుంది. అసలు ఈ గందరగోళం అంతా ఏమిటి? అసలు దేనికి పూజలంతా? మొదట ఏమనిపిస్తుంది ఈ పూజలంతా? మన కోరికలు తీరటానికి. అంటే ఈ విశాల విశ్వాన్ని సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఎంత విశాలమైనటువంటి విశ్వం అసలు మనకి అవగాహన లేదు. టెలిస్కోప్ పెట్టి చూసుకుంటూ పోతూ ఉంటే అలా వెళ్తూ ఉంటుంది విశ్వం, అంతరాళాల్లోకి, మిల్కీవేలోకి, గెలాక్సీస్ లోకి. అంతులేదు దానికి. మన టెలిస్కోప్ యొక్క సామర్థ్యం ఇంతే, అలా పోతూ ఉంటుంది. అలా పరమాణువుల్లోకి పోయామనుకో, పోతూ ఉంటాం. ఇంత అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి సృష్టిని నిర్మించిన వాడు నువ్వు కాస్త ఆరతి ఇచ్చేస్తే, నువ్వు ఈగలు ముసిరినటువంటి బెల్లం అడిగి పెట్టేస్తే నీ కొరికి తీర్చేయాలి వాడు. ముందు ఇది మన బుర్రకెక్కాలి. ఇది ఎంత చిన్నపిల్లల మనస్తత్వం! తెలివైన వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, అవగాహన ఉన్న వాళ్ళము అనుకున్నటువంటి వాళ్ళము మనకి ముందు ఇది బుర్రకెక్కాలి చాలా స్పష్టంగా. ఇందుకు నువ్వు ప్రార్థిస్తే నీ కోరిక తీర్చేస్తాడు దేవుడు, ప్రార్థించిన వాడు ఎంత కష్టపడ్డా వాడి కోరిక తీర్చాడు. అలాంటి దేవుడు, నిజంగా దేవుడు అనేటటువంటి నామానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. మీరు పూజలు చేశారు కనుక ఏమో మీ కోరికలు తీర్చేయాలా? వాడెవడో పూజలు చేయలేదు కనుక వాడి కోరిక వాడు ఎంత చదివినా వాడు క్లాస్ ఫస్ట్ రాకూడదు. నువ్వు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి 3 కొబ్బరికాయలు కొట్టేసావు కనుక నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి. ముందు ఆ చిన్నపిల్లల మనస్తత్వం నుంచి బయటపడదాం మనం. మిగతా వాళ్ల మనస్తత్వాల గురించి మీరు ఇప్పుడు ఆలోచించడం మొదలెడితే నేను చెప్పిందంతా వేస్టే. మీరు మారండి, మీరు వ్యక్తిగతంగా. మళ్ళా మీ కుటుంబ సభ్యులు మారారా లేదా? మళ్ళా గంగలో దిగుతారు మీరు. మీరు మారండి. మీకు అవగాహన అవుతోందా నేనేం చెప్తున్నాను? ఇంత అద్భుతమైనటువంటి విశాల విశ్వాన్ని ఒక నియమబద్ధంగా నియమానుసారంగా నడిపిస్తున్నటువంటి శక్తి ఒక తుచ్చమైనటువంటి మానవుడు యొక్క అల్ప కోరిక తీర్చటానికి ఆ క్రమాన్ని మార్చేస్తే ఈ సృష్టి ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది ఈ సృష్టి. నీకు తీర్చడు, అసంభవది. మరి ఇంతవరకు ఏం చేశారు మాస్టర్? మమ్మల్ని మోసం చేశారా? చదువుకుంటే చాక్లెట్ ఇస్తానంటాడు నాన్న, చాక్లెట్ కోసం చదువుతాడు, అంతేనా పిల్లవాడు? కానీ ఆ చదువు వాడికి ఏమవుతుంది? తర్వాత వాడికి అర్థమవుతుంది చాక్లెట్ కోసం కాదు ఈ చదువు అని. చదువు మిమ్మల్ని మోసగించలేదు ఎవరు, కానీ చాక్లెట్లు ఇస్తే తప్ప మీరు రారు. ఏం చేస్తాం, అంత అద్భుతమైనటువంటి ఎదుగుదల మన మానసిక పరిపక్వత కనుక. కానీ చాక్లెట్లే కావాలి అన్నాడు అనుకో, 2 ఏళ్ల పాప వచ్చి నాన్న నా కోసం ఏం తెచ్చావు, చాక్లెట్ తెచ్చావా అంటే భలే మురిసిపెట్టి ఎత్తుకుంటాం. 20 ఏళ్ల పాప వచ్చి నా చాక్లెట్ అంటే సాచి లంపగా కొడతాం. అంతేగా, ఇడియసీ అంటాం దాన్ని, మంగోలియన్ ఇడియట్స్. శరీరం పెరిగిపోయినా మనస్సు పెరగదు. మరి మనం ఒక 20 ఏళ్ల బట్టి ఓ 18 అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క సాహచర్యంలో మళ్ళీ అలాంటి వ్యక్తి పృథ్వీ మీద అవతరిస్తాడు అనేది నమ్మకం లేదు. పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో ఉంటూ మీకు తెలిసినా తెలియకపోయినా ఆయన సాంగత్యంలోనే మీరు ఉన్నారు, లేకపోతే ఇక్కడికి రారు. వచ్చారు, ఏం చేయాలి మీరు? పరీక్షలు దగ్గర పడ్డాయి, మిగతా పనులన్నీ మానేస్తాం. మానేసి ఏం చేస్తాం? చదువుకోవటం మొదలెడతాం. ఈ 1.5 సంవత్సరాలు మిమ్మల్ని అడిగేది అది. నేను చదవండి మీరు. ఈ 1.5 సంవత్సరాల కాలం ఎన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తుందంటే, వేల సంవత్సరాల తర్వాత కాదు, లక్షల సంవత్సరాల తర్వాత కాదు, కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ కాలంలో మీరు ఈ 1.5 సంవత్సరాలు చదవకుండా మేము సినిమాలు చూస్తాం, ఆడుకుంటాం, కోరికలు కోరుకుంటాం అంటే కోరుకోండి, కానీ చేసేవాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మరేం చేయాలి? దానికోసం ఈ క్యాంపులు పెట్టబడ్డాయి. ప్యూర్ గా యోగులుగా మారదలుచుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. మరి మిగతా వాళ్ళు రాకూడదా మాస్టర్? రావచ్చు. ఇంటర్మీడియట్ క్లాసులో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు చేర్చుకుంటారు. ఎంతమంది పాస్ అవుతారు? 20%. అంటే ఖచ్చితంగా చేరిన విరుక్షణమే 80 మందికి మనం బయట పంపించేస్తున్నాం. ఆ 20 మందిలో 1st క్లాస్ ఎంతమందికి వస్తుంది? అందులో ఇంజనీరింగ్ డాక్టర్స్ ఎంతమంది అవుతారు? అదే ఈక్వేషన్ ఇక్కడ కూడా. 18 సంవత్సరాలుగా జల్లెడ పట్టినటువంటి వాళ్ళు మీరు. ఇప్పటికీ మీరు మీ చిన్నమైనటువంటి కోరికలతోనే చిన్నపిల్లల్లాగే ఉంటాను అంటే నాకేం అభ్యంతరం లే, కానీ నేను మాట్లాడనని చెప్తున్నా కదా, ఆ విషయాల గురించి నేను మాట్లాడను. కానీ శ్రీరామ శర్మ ఆచార్య లాంటి ఒక మహా గొప్ప వ్యక్తి తన ఒక్క పూర్తి శరీరాన్ని ఈ చాక్లెట్లు పంచడానికి పక్కన పెట్టాడు. ఆయన అడ్రస్ ఇవ్వండి మాస్టారు, చాక్లెట్లు పంచిపెట్టి శ్రీరామ శర్మ ఆచార్య కావాలి. అడ్రస్ ఏం అక్కర్లేదు, ఆయన పేరు తలుచుకుని నేను చాలా చిన్నవాణ్ణి, నేను అల్పుణ్ణి, నాకు ఈ కోరిక తీర్తే చాలు, ఇంతకంటే పెద్ద కోరికలు నాకేం లేవు అని మనస్ఫూర్తిగా ఆయన అడిగితే ఆయన చేసేస్తాడు. అది తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేయక్కర్లే, అంచేత అడ్రస్ ఏం అక్కర్లే, మీకు కావాలి అనుకుంటే మీ అనుగ్రహ క్షేత్రాల్లో కానీ దత్తక్షేత్రాల్లో కానీ ఏ గుడికి వెళ్ళినా, ఏ గుడిలో ఉన్నటువంటి దేవుడు పనిచేసినా, పనిచేస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఋషుల కార్యక్రమాలే. గుళ్ళో ఉన్నటువంటి రాళ్లేం పనిచేయవు, యాంటెనాలేం పనిచేయవు. ఆ యాంటెనాల వెనకాతల ట్రాన్స్మిషన్ ఫోర్స్ ఒకటి ఉంది హిమాలయాలలో. ఆ హిమాలయన్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంది కనుక కరెంట్ ఉంది. మీరు పరీక్ష టైంలో నావెలే చదువుకుంటారు, లైట్ వేసుకుని పుస్తకాలే చదువుకుంటారు. లైట్కి ఏంటిట, నవల్స్ చదువుకోండి పర్వాలే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం సీరియస్ కండి. అది నేననేది ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సీరియస్ అవ్వండి మీరు. మరి సీరియస్ అయ్యి ఏం చేయాలి మీరు, దాన్ని అర్థం చేసుకోండి మౌనం. అది అర్థం అవటంలే, అది అర్థమైపోతే అసలు మీరు దారిలో పడిపోయినట్టే, యోగులు అయిపోయినట్టే. మీరు ఇచ్చే మునులు అంటే మౌనంగా ఉండేవాళ్ళు అని అంచేత భయపడకండి. చాలా పెద్ద కార్యక్రమం ఏదో ఉందని. సహజంగా మానవ జన్మ యోగులుగా మారటానికే ప్రకృతిలో సంభవం అవుతుంది. అంచేత ఈనాడు ఉన్నటువంటి 800 కోట్ల మంది మానవ జాతి సభ్యులు స్త్రీ పురుష భేదము లేకుండా యోగులు అవ్వటానికి అర్హత ఉన్నవాళ్లే. వాళ్ళు ముస్లింలా, క్రిస్టియన్సా, అంటార్కిటాలో ఉన్నారా, ఆఫ్రికాలో భాష కూడా రాని బట్టలు కూడా వేసుకున్నటువంటి తెగకి చెందిన వాళ్ళ ఎవరైనా కావచ్చు. వాళ్ళు మానవ శరీరధారులవుతే వాళ్లకు యోగత్వము సిద్ధించటానికి పరిపూర్ణమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వయస్సుతో ప్రమేయం లేదు. శారీరక రుగ్మతలున్నాయా, ఆరోగ్యం ఉందా, దానితో ప్రమేయము లేదు. మానవ శరీరధారి అయి మానసికమైనటువంటి రోగి కాకపోతే, పిచ్చి తినవాడికి ఇదంతా చెప్తే ఏమర్థం అవుతుంది వాడికి, అది ఒకటే కండిషన్. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ యోగ సాధనలో పాలు పంచుకుని ఈ 1.5 సంవత్సరాలలో యోగులైపోయేటటువంటి గ్యారంటీ ఉంది. కానీ ఎప్పుడు గ్యారంటీ, ఈ 1.5 సంవత్సరాలలో ఇది తప్ప మీరు మీరేది అడగకపోతే, ఇది తప్ప మరేది అడగకూడదు మీరు. కండిషన్ అది. మాటలలో ఉన్నటువంటి లోటు, నేను వాడిన మాట అడగకూడదని కాదు, అసలు ఇది కూడా అడగొద్దు మీరు. మౌనం అంటేనే అర్థం ఏంటంటే కోరికలు లేనటువంటి స్థితిలో కనుక మీరు ఉండిపోతే అలా నిశ్చలంగా అన్ని మిరకల్స్ ఆ నిశ్చలత్వంలోనే జరుగుతాయి. మీ జీవితాలలో ఎన్ని మిరకల్స్ జరుగుతాయి చెప్పలేను, నేనేమీ గ్యారంటీ ఇవ్వలేను. దేని గురించి, నెంబర్ ఆఫ్ మిరకల్స్ గురించి. మిరకల్స్ గ్యారంటీగా జరుగుతాయి మీ జీవితాలలో, మీరు ఊహించని మలుపులు జరుగుతాయి. కానీ ఈ మలుపు కావాలా అని మీరు అడిగారనుకోండి, మీరు మౌనంగా ఎక్కడున్నారు? నేను అడగండి, మీరు అడగండి. మరి బాధలు ఉన్నాయి కదా మాస్టర్, బాధలు లేనివాడు ఎవడు, మరి వాడిని ఏం చేయాలి? నిరంతరము నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను. మీకు చేత కాని మీరు చేయలేని ఏ ప్రతిజ్ఞ అయినా చేసేయండి, మౌనంగా ఉండగలిగితే ఆ ప్రతిజ్ఞ పూర్తి చేసే బాధ్యత ఆ జగద్గురువుది. ఉదాహరణ అర్జునుడు, హనుమంతుడు జయదర్థుణ్ణి చంపేస్తానన్నాడు. ఎందుకుట కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? అభిమన్యుడికి చావుకి, తన కొడుకు యొక్క చావుకి కారణమైన వాడు జయద్రథుడు. ఎక్కడికో యుద్ధంలో తను వేరే చోటకి దూరంగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దూరంలో వెళ్ళాడు. అక్కడ చక్రవ్యూహం రచించాడు ద్రోణాచార్యుడు, అభిమన్యుడిని చంపేశారు. రాత్రి చీకటి పడ్డాక తిరిగి వస్తాడు అర్జునుడు. తీసుకొచ్చిన వాడు ఎవడు? ఆ జగద్గురువే. మీరు మౌనంగా ఉన్నప్పుడు ఎవరితో మిమ్మల్ని సంబంధం పెట్టుకోమంటున్నానో వాడే తీసుకొస్తే ఇక్కడ ఏం జరిగింది? కోపం వచ్చింది దీనికి. జయద్రథుడు రేపు సాయంత్రం సూర్యుడిని చూడడు, చూస్తే నేనుండను. అసంభవమైనటువంటి ప్రతిజ్ఞ అది. అర్జునుడి యొక్క స్వంత సామర్థ్యంతో ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేడు. మీకు తెలుసు కదా ఆ కథ అంతా. మరి ఆ ప్రతిజ్ఞ నెరవేరేటట్టు చేసింది ఎవరు? శ్రీకృష్ణుడే. ఆ మౌనంలో ఆ యోగీశ్వరుడు. మరి
దానికి ఈ వ్రతాలన్నీ పాటించాలి. భక్తిని ఎంత సింపుల్ లాపించాలి. ఇంటికి నష్టపోయి ఇంటికి వంట ప్రకృతిలో జరగవలసింది అలాగే జరుగుతుంది. దాన్ని మీరు మార్చలేదు. రేపు పొద్దున్న సూర్యోదయం అవుతుంది, మీరు మార్చండి. రుక్కు త్వరగా పడబోతుంది. సూర్యోదయం కాకపోతే రుక్కు పడదు వాడికి. ఎంత బాగుంటుందో సూర్యోదయం ఆపేయగలిగితే. అందుకే వాడితో శక్తి ఇవ్వబడదు. కానీ ఆ శక్తి కావాలి అనుకుంటే మీరు ఏ మానసిక స్థితిలో ఉండాలో అర్థం చేసుకోండి. మౌనంలో మీరు ఆ మానసిక స్థితిలో ఉంటారు. అంతకంటే ఏంలో రిపీటెడ్గా మౌనం వేస్తే వస్తాం నేను. మౌనంలో మీరు ఆశించరు, మీరు కోరుకోరు. జరిగేదేదో జరిగితే మాకు చాలా ఒక కథ చాలా ఇష్టం. మా స్నేహితులందరికీ చెప్తూ ఉంటాను. వాళ్ళకి అర్థం అయితే ఉంటుంది కూడా. నేను ఏం కష్టపడుతున్నాను ఆఫ్రికాలో ఆఫ్రికాలో ఓ కాదరి ఇష్టానికి దాని గురించి చెప్పటానికి వెళ్ళినాడు. ఎక్కువ పని చేస్తున్నాడు మిషన్ చెప్తూ సినిమా చెప్తూ చిన్నాడు. అయితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాడు. ఏదో మూడొచ్చింది కాదరికి. వచ్చిన ప్రశ్న ఇచ్చాడు, ఏమవా పిల్లలు ఈ క్షణంలో పద్ధతులు ఇక్కడ వచ్చింది అనుకోండి. క్లాస్ రూమ్లో వచ్చింది ఆఫ్రికన్ జనరల్స్ మీరు ఏం చేస్తారు? ఎవరు మాట్లాడలేదు. లాస్ట్ ద్వారా 10 నిమిషాల తర్వాత చిన్న పిల్లలు లేచి చెప్పారు సార్, మేము చూసేది ఏం సార్? చేసేదేదో పద్ధతిలో చేస్తుంది, చేసేదేదో పద్ధతిలో చేస్తుంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఈ క్షణంలో మీరు యోగిలో మీరు అన్నది జరుగుతుంది. మీరు ఆ మానసిక స్థితిలో ఉంటే ఆ మానసిక స్థితి ఉంచుకోవటమే మౌన. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఎప్పుడూ కరెక్ట్. ఏం చేసినారు అయితే, ఏం జరిగినారైతే రైట్ అనగా నువ్వు చేయగలిగేది ఏం లేదు. అది నేను అంటున్నా రైట్ అనగా నువ్వు ఏం చేయగలవు చెప్పి ఇక్కడ సడన్గా వర్షం చేసాను. కరెంటు పోయింది, ఏం చేస్తావు? కరెంటు అని చెబుతావు. వీలైతే చంద్రబాబు నాయుడిని కూడా పెట్టేస్తావు. నీ ఇష్టం. లేకపోతే జీరో అయినా చెబుతావు, లేదు కరెంటు పోయింది అన్నాయా మౌనంగా తీసుకోవచ్చు అనుకున్నా. ఏం చేసినా జరిగింది ఏంటి? నేర్చుకుని గాలి వేసి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రకృతిని మార్చేయాలి, పరిస్థితిని మార్చేయాలి. మన పిల్లవాడు భాగ్యం మార్చుకోవాలి. మా పిల్లవాడు క్లాస్ ఫస్ట్ రావాలి. పిల్లవాడు అనిపిస్తాడు. నేను చాలా గందరగానే పడిపోతాను. ఇప్పుడు ఎంతమంది క్లాస్ ఫస్ట్ వస్తారు? సంవత్సరానికి ఎక్కడో వస్తాడు క్లాస్ ఫస్ట్. అందరు పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వాడి పిల్లవాడు క్లాస్ ఫస్ట్ రావాలి. అలా వస్తారు. ఇంపాజిబుల్. స్వీకరించండి. కానీ ఎప్పుడు స్వీకరించాలి? బద్ధకంగా కాదు, నిద్రపోతే కాదు. మీరు చేయగలిగేటువంటి పనిని, మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తించగలరా? కాటేజ్ ఇండస్ట్రీ గురించి చెప్పాను నేను. ఏమొస్తుంది? కానీ మరి యోగం గురించి చెప్తే కాటేజ్ ఇండస్ట్రీకి అంటారని మాట్లాడే మౌనంలో ఉంటే కాటేజ్ ఇండస్ట్రీకే వస్తాయి. మీరు కోటీశ్వరులే అవుతారు. కానీ కోటీశ్వరులు అవుతాను మౌనం అవుతే అవరు. పరివర్తి నాకు కాదు. మౌనంలో అనంతమైనటువంటి శక్తి ఉంది. కానీ ప్రాకృతికమైనటువంటి శక్తి ఉంది. కానీ అది మీ ఇష్టం వచ్చేట్టు నడవదు. మీ ఇష్టం వచ్చేట్టు నడవమంటే నడవదు. కానీ దానికి అనుగుణంగా మీరు మారిపోయారనుకోండి, మీకు అనంతమైనటువంటి శక్తి వస్తుంది. శక్తిగా మార్చారు. మరి సైన్స్ ఏంటి? సైన్స్ ఏంటి? సైంటిస్ట్ ఇంత విలువ ఇస్తున్నాం కదా మనం. సైంటిస్ట్ చేసేది ఏంటిట? ఎలక్ట్రిసిటీని వాడు ఆర్డర్ చేస్తాడా? ఎలక్ట్రిసిటీ చెప్పినట్టు వాడే నడుచుకుంటాడా? మీరు కాస్త ఆలోచించండి. కొంచెం ఆలోచించండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు చెప్పినట్టు కరెంటు నడుస్తుందా? లేకపోతే వాడు కరెంటు చెప్పినట్టు నడుస్తున్నాడా? ఇంకా ఆలోచించండి, మీకు జవాబు ఏంటో పడుతుంది. ఎలక్ట్రిస్టే తన నియమాలు తనకు ఉన్నాయి, వీడేం చేస్తాడో ఆ నియమాలను ఉపయోగించుకుంటాడు. వీడు ఇష్టమైతే చేయదు, కానీ ఆ నియమాలను వీడు ఉపయోగించగలిగితే వీడికి ఇష్టం. ప్రకృతిలోనే అంతే, ప్రకృతి యొక్క ఐదు గుణాలు, ఐదు తత్వాలు, ఐదు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ. వీటి నియమాలు మీరు అర్థం చేసుకుంటే, అంటే మీరు సైంటిఫిక్గా ఉంటే, సైన్స్ అంటే అర్థం అది, మీ ఇష్టం బిహేవ్ చేయవు, వాటి నియమాలు ఏంటో తెలుసుకుని వాటి ప్రకారం మీరు మారుతారు. రాగి తీగల నుంచి కరెంట్ వెళ్తుంది, దానిపైన ప్లాస్టిక్ కవర్ వేస్తే షాక్ కొట్టదు. ఇది మీరు ఏర్పడుతున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చి స్పెసిఫిక్గా ప్లాస్టిక్ షాక్ కొట్టకూడదు, కరెంటు రాగి తీగల నుంచి ప్రయోగించాలి అంటే కూడా అసలు ఎలక్ట్రిసిటీ వీలడు అది తెలుసుకున్నాడు. ఇది యోగి కూడా అదే చేస్తాడు. కానీ మీరు ఏం చేయగలరు? మీలో ఉన్న ఐదే, మీ శరీరము ఐదు తత్వాల ద్వారా నిర్మించబడింది. అంతేత మీరు ఐదు తత్వాలను వదిలేసి మిగతా వాటిని పట్టుకుంటాను అంటే మీకు ఉపయోగపడవాలి. అది నెక్స్ట్ స్టేట్. ఆ నెక్స్ట్ స్టేట్కి మౌనంలోంచి ఎలా వెళ్తారు అంటే మౌనంలోంచే వెళ్తారు. మీరు చెప్పింది ఏమీ అర్థం కాలేదు మాస్టారు మాకు, ఎందుకంటే మౌనంగా ఉండటం మనకు అలవాటు లేదు కదా. కానీ చిన్న ఉదాహరణ ఇస్తాను, దాంతో ఆపుతాను వాళ్ళకి. క్యాన్సర్కి మందు కావాలి ఇప్పుడు, అది పెద్ద బాధ కదా. ఎవరు కనిపెడుతున్నారు? సైంటిస్ట్ మందు కనిపెడుతున్నారు, ఇంకా కనిపెట్టలేదు, అలా కనిపెడతారు. ఏం వాడితే తగ్గుతుందో తెలుసా వాళ్ళకి? క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసా? కొన్ని ఎన్ని రోజుల లోపల కనిపెట్టగలరా వాళ్ళకి చెప్పగలరా? సైంటిస్ట్లను ఎందుకు మీరు గౌరవిస్తున్నారు? వాళ్ళకేం తెలియదుగా క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలియదు, కరోనా క్యాన్సర్కి ఏ మందు వేయాలో తెలియదు, కొన్ని ఏ మందు వాడితే తగ్గొచ్చు తెలుసా వాళ్ళకి అది తెలియదు. కానీ దీని మీద ప్రయత్నం చేద్దాం, దీనివల్ల తగ్గొచ్చు అని కూడా వాళ్ళకి తెలియదు కదా. కానీ కోట్ల కోట్ల రూపాయలు మీరు వాళ్ళకి ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? సైన్స్ అంటున్నారు. కానీ యోగ సాధనలో మీ శరీరాన్ని మీరు ఉపయోగించుకుని మీరు అద్భుతమైనటువంటి శక్తి సంపాదించుకుని నృత్యం మీద విజయాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు వందల కొద్ది ఉన్నారు, వేల కొద్ది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర యోగుల చరిత్రను 300 మంది యోగుల చరిత్ర ఉంది ఆంధ్రాలోని. మరి ఆ చిన్నదాన్ని మీరు ఉపయోగించకపోతే ఎవరేం చేస్తాడు? కానీ దాని నియమాలు పాటించాల్సిందే. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించి నేను యోగ సాధకుండా అయిపోతాను కుటుంబం. ఇంకొక రెండు నియమాలు గుర్తుంచుకోండి. ఆహారంలో చెప్తుంది, వాక్ గురించి చెప్తుంది, దాని తర్వాత సాధ్యమైనంత వరకు మౌనం. మౌనంగా ఉండి మీరు ఏం చేయాలి? ప్రకృతి మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుంది చూడండి. సైంటిస్ట్ చేస్తే కదా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఎక్కడ చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ వాళ్ళు? ప్రకృతిలో చేస్తున్నారు, చూసి గమనిస్తారు, గమనించి చెప్తున్నారు వాళ్ళు. మన ఋషులు కూడా మన శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని, కానీ ఒక ప్రయోగశాలగా మన శరీరాన్ని మార్చాలి అంటే మీరు మౌనంగా ఉండాలి. ముందు చూడండి ఏం జరుగుతుంది అక్కడ. మీ శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయో, మీ శరీరంలో 72,000 నాడీలు ఉన్నాయని, మన శరీరం ద్వారా అనేక ఇతర లోకాలలో ఉన్నటువంటి దేవతా శక్తులతో సంబంధం పెట్టుకోవచ్చు అని మన విశ్ల సాధనలు చెప్తున్నాం. ఇదే ఒక మార్చలేదంతా మాకు ఎందుకు? మాకు పార్టీ చేయ టెక్నిక్ చెప్పండి మాస్టర్. కట్టడే పదవయ్యా, ఇంత టెక్నిక్ నా దగ్గర ఏం లేదు, నేనేం చెప్పేసుకోవడం జరుగుతుంది. బాగా డబ్బు సంపాదించాను మాస్టర్ వీళ్ళకి చెప్తున్నాను. పార్టీ గురించి పెట్టుకోండియా, కష్టపడండియా, వస్తున్నాను. వాటి గురించి మనం అడగండి, వాటి గురించి కావాల్సినంత మంది గురువులు ఉన్నారు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి నిగడీకృతమైనటువంటి శక్తుల్ని బయటకు తెచ్చుకుని క్రమక్రమంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కథనం ఉంటే మొదలవుతుంది. మీరు ఎలా మొదలవుతారో చెప్తాను కదా. ఇక్కడ కాంప్రమైజ్ అవుతుంది. కానీ ఒక చిన్న టిప్ మాత్రం చెప్తాను. ఇదంతా మీరు తీసుకెళ్లి బయట చెప్పారనుకోండి, మిమ్మల్ని ఎవరు జీవించినవారు ఇంటి లోపల ఇదంతా, లేకపోతే ఇలాంటి కాంగ్రెస్ బయట వెళ్ళిపోయారు నార్మల్గా ఉండండి. మోస్ట్ అమాయకులు అన్నమాట, ఇలాంటి అమాయక చక్రవర్తులు అక్కడ లేదో తిండి ఏ మందులో, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మౌన చక్రవర్తులు. ఇది గుర్తుంచుకుని ఆ మౌనంలో ఎలా వెళ్తున్నారు మీరు, ఆ మూమెంట్ గమనించుకోండి. అది నేను ఎన్ని రకాల మౌనం గురించి చెప్పినా మౌనంగా ఉండేగా చెప్పగలను, మౌనం గురించి మాట్లాడితే ఎలా చెప్పింది. కానీ మాటల్లో నేను చెప్పేది ఏంటి, అసలు మీరు మాట్లాడకండి, ఇంట్లో కూడా మాట్లాడకండి, పిల్లలతో మాట్లాడకండి, స్నేహితులతో మాట్లాడకండి, ఎవరితోనూ మాట్లాడకండి, నవ్వు ముఖంతోనూ ఉండండి, వాళ్ళు ఏం చెప్పినా తలవకండి. ఎంత మంచి వాళ్ళు నేను చెప్పిందంతా వింటున్నారు, ఇది వరకు ఆయనే చెప్పేవాడు అంటాను, వాడే మాట్లాడేవాడు, ఇంకోటి మాట్లాడడం లేదు కదా, ఈసారి మిగతా వాళ్ళని మాట్లాడడం ఇంట్లో. మీరు ఈ పాయింట్ గుర్తుంచుకుంటే మాకు మాత్రం తగ్గించేయండి. అందుకే ఏం చెప్తాను, ఇప్పుడు కూడా నేను నీటి ఏడిపోక మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. రెండు రకాల లాభాలు ఇక్కడ కూర్చుంటే, ఒకటి అట్మాస్ఫియర్ ఉంది, రెండు ఇంచు ఇక్కడ ఉన్నటువంటి మూడు న్యాచురల్గా అక్కడికి రాదు. మంచి పని చేయాలి అనుకుంటే ఎప్పటి నుంచి చేయాలి అంటే ఆ క్షణం నుంచి చేయండి. కనుక మొదలకు తెలుస్తున్నారు కదా, ఏదో అవస్థ పడుతున్నారు కదా, మాట్లాడటం నేను ఆపిస్తున్నాను, కళ్ళు నిప్పిస్తున్నాను మీరందరూ మా మనలో పెడుతున్నాను.